ప్రాణాహుతి సహిత ధ్యానము గురువు పాత్ర అనే అంశముపై శిక్షణ తరగతులలో ఇచ్చిన ప్రసంగము.
వస్తే ఏ సాధనలో అయినా కానీ గురువు గారి ఆవశ్యకత మనకు అర్థమవుతూనే ఉంటాం. ఆర్డినరీ ఎక్సర్సైజెస్ కానీ, స్కూల్ పాఠాలు కానీ, మ్యూజిక్ అయినా కానీ, ఎనీథింగ్ ఫర్ డాన్స్ కానీ, యోగాసనస్ లేక మెడిటేషన్స్, ప్రతి ఒక్క దానిలో కూడా గురువు యొక్క పాత్ర యొక్క మనం లెక్కెట్టుకుంటాం. కానీ గురువు పాత్ర గురించి తక్కువ మంది ఆలోచిస్తాం. హీస్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ. గోల్ క్లారిటీ ఉంటే గురువు గారి కెపాసిటీ గురించి కూడా ఆలోచించగలిగిన కెపాసిటీ మనకు వస్తుంది. గోల్ బేసికలీ ఇక్కడ యోగ పర్టికులర్ రాజయోగ సాధనలో బ్రహ్మంతో కానీ పరమాత్మతో కానీ గురువుతో కానీ లయం కావడం అనేది మన గోల్ అని మాట్లాడుకుంటాం. ఇది వేదాంత పరంగా ఉంటుంది మాట. ఎందుకంటే ఆ బ్రహ్మము తెలియదు, ఆ పరమాత్మ తెలియదు, ఆ గురువు గారి గురించి మనకు తెలియదు. కానీ దాంట్లో మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఇంద్రియాతీతుడు పరబ్రహ్మ స్వరూపుడు. ఇంద్రియములకి గురువు గారు కూడా ఇంద్రియములను నిగ్రహించిన వాడు గురువు. ఇది లేని చోట రాజయోగ సాధనలో మనకు పెద్దగా సహాయం దొరుకుతుంది అనుకోవటం సాధకుడికి సరికాదు. ఎందుకంటే గోల్ క్లారిటీ దెబ్బతింటుంది. మనకు ఆ గోల్ ఉన్నప్పుడు, మన సహాయం చేసేవారికి అది లేనప్పుడు మనకు అది వస్తుందా అనే ప్రశ్న ఎప్పుడు వస్తుంది. లెక్కల మాస్టర్కి లెక్కలు రాకపోతే మన లెక్కలు ఏం నేర్పిస్తాడు? డ్రాయింగ్ మాస్టర్కి డ్రాయింగ్ రాకపోతే డ్రాయింగ్ ఏం నేర్పిస్తాడు? అట్లాగే రాజయోగ సాధనలో యోగ సాధన చేయలేని వాడు మనకు యోగ సాధన ఏం నేర్పిస్తాడు? ఇది మన యొక్క ఈ మాత్రం క్లారిటీ ఉండాలి మనం. కానీ సబ్జెక్ట్ ఏమిటంటే ఇంద్రియ నిగ్రహం. దీనికి యమనియమాలు చెప్పారు, ఆసన ప్రాణాయామాలు చెప్పారు, ప్రత్యాహారం అన్నారు, ధారణ అన్నారు, ధ్యానం అన్నారు, అన్నీ ఉన్నాయి. చాలా స్టెప్స్ చెప్పారు అష్టాంగ యోగంలో చెప్పారు. వేదాంత పరంగా కూడా దీనికి కావలసిన అన్ని నియమాలు చెప్పారు మనం. ఎట్లా చేయడం అనేది ఎవరు చెప్పలేదు. మనం ఏదో చెప్పారు ఇది చేయబలేమని. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే మనిషి మనిషిగా మనాలంటే సత్యము, అహింస, ఆస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే మనం ఈ ఐదు క్వాలిటీస్ ఉన్న రోజు వాడు మనిషి అవుతాడు, లేకపోతే వాడు నరుడుగానే ఉంటాడు. అందరూ నరులే, కాకపోతే మనిషి కింద మారాలంటే మాత్రం ఈ క్వాలిటీస్ రావాలి. ఈ క్వాలిటీస్ అంత సులభంగా అబ్బాయిచేట కనపట్టలే. చెప్పడానికి చాలా సులభంగా ఉంది, వినడానికి చాలా ఇంపుగా ఉంది, రెండు బాగానే ఉంది. చేసేటప్పుడే వచ్చింది మనకు బాధ. సరే, దాంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే అంచెలంచెలుగా వస్తాయి లేని ఒక దానికి వచ్చాం మనం. అంటే సాధన పరంగా వస్తాయి, ఒక టైంలో వస్తాయి. సాధన అనేది కుదరాలి, ఒకటి. రెండు, మనకు గురువు గారి తోడ్పాటు ఉండాలండి. సరిగమ పద నిశలు నాకు రావచ్చు, నోటేషన్స్ నేను రాయవచ్చు, నేను పాడవచ్చు కూడా. మీ చేత పాటించడం అనేది అంత సులభం కాదు, అది మీరు పాడాలి. మీ ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు గురువుగారు ఉంటారు, గురువుగారే చెప్తారు. కానీ సాధనలో కుదరాలంటే మనం మాట్లాడాలి. మన స్వరం, మన స్వరం మనం సర్దుకోవాలి, మన ఎఫర్ట్ మనం చేయాలి. అట్లాగే ఇక్కడ కూడా మన కొన్ని మెడిటేషనల్ ప్రాక్టీసెస్ అని చెప్పడం జరుగుతుంది సిద్ధాంతంలో. దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది మీరు జరుగుతుంది, చేయాలంటాం. స సరిగమ పద్ధతులు నేర్చుకోవచ్చు, అల్జిబ్రా నేర్చుకోవచ్చు, క్యాలిక్యులస్ నేర్చుకోవచ్చు, డ్రాయింగ్ వేయవచ్చు, పరిగెత్తవచ్చు. ఎవరి కెపాసిటీ బట్టి వాళ్ళు చేస్తారు ఎక్సర్సైజెస్, ఏదైనా కానీ చేయవచ్చు. భౌతికమైన విషయాలు, కొన్ని మానసికమైన విషయాలు ఎక్సర్సైజెస్ అన్ని తీసుకుంటే, భౌతికంగా కొన్ని, మానసికంగా ఆసనం వేసేయచ్చు సులభంగానే, బికాజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అది. ధారణ కుదరాలంటే మనసు కుదరాలి కదా. అక్కడ వచ్చేసరికి సబ్జెక్టు మారిపోయాను, మన చేతిలో లేదు అది. ఈ ఆలోచనలు అనేది మన చేతుల్లో లేవు, ఇష్ట ప్రకారం తిరుగుతుంటాయి. ఒకటి ఆలోచిస్తే ఇంకోటి వెళ్తుంది, ఇది సరే అయితే అది ఎందుకు కాదు అంటాం. మనసుని మనం నాలుగైదు విధాలుగా విశ్లేషించవచ్చు. మనసు, బుద్ధి, అహంకారం, ఇలా మనం వీ కెన్ అనలైజ్. కాకపోతే ఈ స్టేట్స్ ఆఫ్ మైండ్ ఏమిటి? మనసుకి చంచలత్వం ఉంటుంది, బుద్ధికి చంచలత్వం ఉంటుంది, అహంకారానికి చంచలత్వం ఉంటుంది. మనస్సుకు సంబంధించినవన్నీ కూడా మనకు సాధారణంగా మనోవికారాలను అనలేము, కానీ దాన్ని మానసిక వికారాలు అనాలి. అంటే మన యొక్క ఎమోషనల్ స్టేట్స్ అవి. బుద్ధికి వచ్చేవి చూసారా, అవి ప్యూర్లీ ఇంటలెక్చువల్గా వస్తాయి. ఓ ప్రాబ్లం, చెస్ ప్రాబ్లం కావచ్చు, హాకీలో ప్రాబ్లం కావచ్చు, కంప్యూటర్ ప్రాబ్లం కావచ్చు, లెక్కల ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కానీ ప్రాబ్లం అంటూ ఒకటేసి దానికి సొల్యూషన్ ఏమిటి అని ఆలోచించేది బుద్ధి. మనసు అనేది నేను ఇటు పోవాలా అటు పోవాలా, ఈరోజు నేను ఈ వీళ్ళతో తిరగాలనా వాళ్ళతో తిరగాలనా, మనకి ఈ చొక్కాయి బాగుంటుందా ఆ చొక్కాయి బాగుంటుందా అనేది మానసిక లక్షణాలు, ఇవి బుద్ధి లక్షణాలు. అవి ఈ రెండు కానివి అహంకారం. నాకు అక్కడ పోతే నాకు నా యొక్క రెస్పెక్ట్ నాకు ఉంటుందా, నేను తక్కువగా ఉండాలనా, నాకు పాఠాలు వాళ్ళు చెప్తారా, నేను వాళ్ళతో మాట్లాడవచ్చా, 1-to-1 ఉండొచ్చా ఈ ట్రైనింగ్ కోర్సులో, లేకపోతే నేను వినాలా వాళ్ళు చెప్పాలనా అనే ఒక మాట మనసులో ఉంటుంది. ఇది అహంకారానికి సంబంధించిన సబ్జెక్ట్. అది ఇది ఒక లెవెల్ వరకే మనం తీసుకెళ్తాం, ఒక లెవెల్ దాటింది అనుకోండి మీకు కోపం వచ్చేస్తాం, ఏమో ఆయన మాట్లాడుతున్న ఊరికి కథలు చెప్తాం అంటారు. అహంకారం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి ఒక్క చర్య వెనకలా ఈ మూడు కూడా మనకి అస్తమానం ట్రబుల్ ఇస్తుంది. ఇవన్నీ కలిపి మనకి చిత్తం అనే వస్తుంది. సో ఈ కంగ్లామరేట్ మొత్తం చిత్త అనే దానికి ఇవన్నీ కలిసి వస్తాయి. ఈ చిత్తని మనం కంట్రోల్ చేయదు. చిత్తవృత్తి నిరోధం యోగం అని పతంజలి చెప్పడం. ఏ వృత్తి తగ్గించాల, దీంట్లో తగ్గేటట్టు ఏమీ లేవు కదా. ఒకటిగా తగ్గేటట్టు కనపడ, ఇక్కడికి వచ్చాం ఏదో ఇక్కడ ఏదో వీళ్ళు పాఠాలు చెప్తారు, వీళ్ళు యావతి రాజయోగం గురించి చెప్తానన్నారు వచ్చాం, వీళ్ళు ఏం చెప్తారు, మీరు ఇక్కడ కూర్చుని నాతో వింటూ ఉండగానే ఈయన చెప్పేది ఏదో వేరేగా ఉంది, మేము ఇక్కడ మొన్న అక్కడ విన్నామే, ఆ కోర్సులో అక్కడ విన్నామే, ఈ పుస్తకంలో ఇట్లా ఉంది కదా, మా పెద్దవాళ్ళు ఇట్లా చెప్పారు కదా, సైమిల్టేనియస్గా రన్ అవుతున్న తలకాయలు ఈ ఐడియాస్. నేను మాట్లాడుతుండగానే ఈ ఐడియాస్ మీ మనసులో ఉంటాయి, ఈ డ్రామా జరుగుతూనే ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి ఒక చోట తీసుకురావాలి, ఏకాగ్ర వృత్తికి తీసుకురావాలి. మన మనసు ఇప్పుడు ఉండేది ఎటువంటి స్థితిలో ఉంది? క్షిప్తమైన స్థితిలో ఉంది, క్షిప్తం, డిస్టర్బ్ స్టేట్. మహా కొద్దిసేపు అయిపోయిన తర్వాత వినడం తర్వాత ఒక పర్టికులర్ ట్యూన్కి అలవాటు పడితే నా మాట బాగున్నా బాగాలేకపోయినా కంట్లో మీకు నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది. ఎవరి లెక్చర్ గారిని విన్నారంటే మీరు కొద్దిసేపు అయిన తర్వాత మనసు నిద్రపోతానంట, అలా డల్నెస్ వస్తుంది. అప్పుడు మూఢానికి తప్పుకుంటాం మనం, క్షిప్తమైన మనసు మూఢమవుతుంది. సాధారణంగా మనకు మత్తుగా ఉన్నది అనిపిస్తాం, ఇప్పుడు భోజనం చేసి వచ్చి కూర్చుంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇవి భౌతిక విషయాలు కాబట్టి, భోజనం చేసాం కాబట్టి మన యొక్క ఎనర్జీ అంతా కూడా, బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా స్టమక్ వస్తాయి కాబట్టి, బుర్రక కాస్త ఉండదు కాబట్టి నిద్ర వస్తుంది, తప్పదు. అందుకనే మనం మితాహారం అంటాం. మితాహారం పెట్టుకుంటేనే వాడు యోగ్యంగా ఉండగలుగుతాడు. ఎక్కువగా తినేసేస్తే వాడు యోగం చేయలేడు, వాడు వల్ల కాదు నిద్రపోతాడు. నిద్రపోయి సమాధిలో ఉంటాను అనుకున్నా తప్పలేదు, ఉండొచ్చు అనుకోవచ్చు. అట్లా అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు, రకరకాలు ఉంటారు మనుషులు. మూఢమైన తర్వాత విక్షిప్తం అనేది ఒక పోతాడు. అంటే ఈ ట్రైనింగ్ కోర్స్ గురించి అనుకోవడమో లేదా భగవంతుడి గురించి అనుకోవడమే, వేరే వేరే ఐడియాస్ ఉంటాయి దాని గురించి సంబంధించినవి, డైరెక్ట్గా దాంట్లో ఉండదు. తర్వాత మనకు ఏకాగ్రత వస్తుంది, ఆ సబ్జెక్ట్ పైన మైండ్ కాన్సన్ట్రేట్ అయింది అనుకోవచ్చు. తర్వాత మీకు సమాధానం, ఈ కండిషన్స్ రావాలి మనం. ఈ కలాబిడ కండిషన్ రెండు కండిషన్స్లో ఏది వచ్చినా సంతోషమే, ఏకాగ్రత వృత్తి కానీ లేకపోతే మనకు ఉండేది ఆ మూడు స్టేట్ దాని నుంచి బయటపడాలి. ఎట్ట వీలు పడుతుంది, ఏమి అడ్డుపడుతున్నాయి, దీనికి ఏమి అడ్డుపడుతున్నాయి అని తీసుకుంటే, లెక్క తీసుకుంటే, ఒకటి మనం పశువులం, అందరూ పశువు కాని వాళ్ళు లేడు, అందరూ పశువులు. పశు ప్రవృత్తి అనేది మనతో ఉంటుంది. ఆకలి, దప్పిక, తర్వాత మూడవది డిజైర్ ప్రొక్రియేషన్ డిజైర్, మూడు జీవి లక్షణాలు, పశు లక్షణాలు. అన్ని పశువులకు ఉన్నాయి, మనకు ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేయాలి. థాట్స్ అన్ని దీని గురించి ఉంటాయి. ఈ థాట్స్ గురించి వచ్చినప్పుడు ఉద్యోగ వ్యాపారం గురించి అనగా మొదటిదానిపైనే ఉన్నాం మనం. ఏంటి తిండి గురించి, తిండి కావాలి కాబట్టి ఉద్యోగం, ఉద్యోగం కాబట్టి తిండి, ఎడ్యుకేషన్, ఇవంతా దానికి సంబంధించిన సబ్జెక్టే. దీనిలాంటి దానికి మించి సబ్జెక్ట్ అక్కడ ఏమీ లేదు. అందుకే మనం చెప్పేది ఏమిటంటే ఇవన్నీ కూడా కోటి విద్యలు కూటి కొరకే నాయన అన్నారు. కూటి కొరకే, మీరు చింతలేదు ఏం లేదు. మేమేదో మనం ఏదో పొడి చేస్తామని చెప్పి ఏం పొడి చేయదు ఏం లేదు. మనం చేసేది ఇది, ఎవరైనా కానీ ఎందుకైనా వాడు రీసెర్చ్ ఎందుకు చేసినా కానీ అల్టిమేట్లీ వాడికి జీతం ఇచ్చింది వాడు తిండి తీసినాడు, ఇంతే సబ్జెక్ట్. అది ఇతరత్రా వాడికి పని ఇతర పని చేసిందంటే అది వేరే సబ్జెక్ట్. సో ఈ మూడే మనం గవర్న్ చేస్తాయి మన థాట్స్ అన్నీ కూడా. దీన్ని కంట్రోల్ చేయాలి. దీన్ని కంట్రోల్ చేయాలన్నప్పుడు ఇప్పుడు మెడిటేషన్ టెక్నిక్ ఒకటి చెప్పించారు, ప్లస్ ఇప్పుడు తర్వాత ఏఎన్బి పైన ఒకరు మాట్లాడతారు, దే విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. దీన్ని చేయడం వల్ల మీరు చేయవలసిన పని మీరు చేయగలుగుతారు. కానీ 5-6 వేల సంవత్సరముల గత చరిత్ర మనం చూసుకుంటే సాధన చేసిన వాళ్ళు ఎంతమంది అయినా కానీ ఇవి సార్ట్ అవుట్ కాలేదు. సంవత్సరాల తరబడి ఈ కుస్తీ పడుతూనే ఉన్నారు. ఒళ్ళు కుదరట్లేదని కానీ, మనసు కుదరట్లేదని కానీ, చిత్తం కుదరట్లేదని కానీ, ఏదో నానా రకాల బాధలండి. ఈరోజు నాకు మైనస్ సరిపోలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పక్క ధ్యానం చేయాలని తెలుసు, ఓ పక్క భగవంతుని గురించి అనుకోవాలని తెలుసు, కానీ జరగట్లేదు. కారణం ఏమిటంటే, కారణం ఏం లేదు, 1000 కారణాలు ఒకటి కాదు. ఈ మూడికి సంబంధించినవే, ఇది వేరే లేవు. ఈ ప్రపంచంలో ఇళ్లలో ఈ మూడు సబ్జెక్టులు తప్పితే ప్రపంచంలో వేరే ఐడియాస్ వచ్చి నాకు వేరే పని అయిపోయి ఉండిపోయి తలకాయ చెడిపోయిన వాడు ఎవడు లేడు. సర్వసాధారణమైన కేసెస్ ఇవి. వీటికి దాటి ఎవరన్నా ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకు కంపారిజన్ కూడా లేదు. వద్దు, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి ఉండడం అయితే బెటర్. సర్వసామాన్యంగా మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనేది, ఎందుకంటే ఈ సిస్టమ్ ఈజ్ ఫర్ కామన్ మ్యాన్. ఎవరో వెళ్ళిపోయి అడవిలో ఉండిపోతాడని వాడికి కానీ, లేకపోతే ఏది సంబంధం లేకుండా వచ్చేసిన వాడికి, వాడికి కాదు. ఇక్కడ ఉండి బతికి వాడికి ఇక్కడ మనకు ఇతరులతో కూడా ఉంటూ సహవాసం చేస్తూ యోగం కూడా చేయాలన్న వాడికి ఇది ఈ సిస్టమ్. అంటే అందరికీ పనికి వచ్చేదానిపైన మాట్లాడుతున్నామే కానీ, ఏ వ్యక్తిగతంగా ఎవరో ఒకరు చాలా ఉత్కృష్టమైన మనుషులు ఉండి ఉదాత్తమైన సంస్కారం ఉన్నవాడు ఎవరన్నా ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు ఇక్కడ. వాళ్ళకి ఇది అప్లై కాదంటే అప్లై అవుతుంది వాళ్ళకు కూడా, కానీ దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ మూడు విషయంలో గురించి మనకు కంట్రోల్ ఒకటేమో ఏఎన్బి పాయింట్స్ పైన మా యొక్క స్వానుభవం చెప్పాము, పుస్తకాలు రాసాం, మెడిటేషన్ చెప్పాం, కాకపోగా ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంది, అది గురువు గారి సహాయం, తోడ్పాటు. ఇక్కడ సరిగమ పదనలు చెప్పడం కాదు, పాఠాలు చెప్పేసేసి నీ హోంవర్క్ చేసుకోమని చెప్పడంతో ఆగిపోదు బండి. నీవు హోంవర్క్ చేయలేని పక్షంలో నీ తరఫున నీ పక్కన కూర్చుంటూ నీ హోంవర్క్ చేయగలిగిన ఒక గురువు గారి తోడ్పాటు అనేది ఇక్కడ ఉంది. ఇది వీలు పడుతుందా, నాతో కూడా మా గురుగారు ఎప్పుడు ఎట్లా ఉంటారు, భౌతికంగా ఉండలేరు, ఉండలేరు, ఉంటే ఏ ఒక్క దగ్గర ఉండగలుగుతారు, మిగతా వాళ్ళ దగ్గర ఉండలేరు కదా. ఒకే సమయంలో అందరి చేత ఉండడం వీలు పడుతుందా, వీలు పడుతుంది. ఎట్లాగో, భగవంతు స్వరూపము అందరిలో ఉంది కాబట్టి, భగవంతుడు మన హృదయంలో ఉంటాడు కాబట్టి, అందరికీ గురువు ఆయనే కాబట్టి, జగద్గురువు ఆయనే, పరమాత్మే జగద్గురువు. ఇంకెవరైనా జగద్గురువు అనుకుంటే అది వాడి భ్రమ, తప్పులేదు. ఎవరు బ్రహ్మ వాడి, మన బ్రహ్మ వాడిది వాడి బ్రహ్మ వాడి, అంతే. కానీ నిజం కాదు. తప్పు లేదనంటే ఆయన భావంలో తప్పు లేదు అట్లా అనుకోవడం సహజమైన ఉద్దేశమే, కానీ అది సరి అయిందని నేను చెప్పట్లేదు. పరమాత్మ అందరికీ గురువు, జగద్గురు. సరే ఒప్పుకున్నానయ్యా, మరి ఆ పరమాత్మ నాకెట తోడ్పడతాడు? అందరిలో ఉన్నాడు కదా, ఇన్ని రోజులు తోడ్పడిన వాడు ఇప్పుడెట తోడ్పడతాడు? అది చెప్పు నాకు. అది నీ ప్రశ్న. అర్థమైంది, నిజమే. ఎట తోడ్పడతాడు? ఇన్ని రోజులు తోడ్పడుతూనే ఉన్నాడు కానీ వినపడటం లేదు నీకు. దాన్ని వినిపించేటట్టు చేయడం మా పని. ఎవరు చేస్తారు ఈ పని? ఎందుకు చేస్తావు? ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు? చేయడం ఒక సహృదుడైన సహోదరుడి డ్యూటీ కాబట్టి చేయాలి. ఎవరు చేస్తారంటే ఓ సహోదరుడు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే సహృదయంత చేస్తాడు. ఫలాపేక్ష ఏమీ లేదు. ఎందుకంటే నాలో ఏదైతే గురువు నాకు కనబడుతున్నాడో అదే గురువు నీకు కనబడాలి. అప్పుడు వీఆర్ రియల్ బ్రదర్స్. లేని నాడు ఊటి మాటల బ్రదర్స్. ఏం బ్రదర్ బాగున్నావా అని చెప్పేసి రోడ్లో పలకరించడం వేరే, నిజంగా బ్రదర్ అనుకునే భావనతో నీవు ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడడం వేరే. మిగతా విషయాల్లో తోడ్పడవచ్చు. నీ ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇతరుల సహాయం చేయడం నీ వంతు ఉంటుంది. అది నీ యొక్క స్థితిగతులు బట్టి ఉంటుంది. ఇది ఎవరి స్థితిగతుల పైన కూడా ఆధారపడలేదు. ప్రతి ఒక్కరూ చేయగలిగిన పని ఇది ఒకటి. నిస్వార్థంగా ఎటువంటి కష్టము లేకుండా, ఎందుకంటే ఈ ధనము చూసారా, ఇది నిధనం. నిధనం శ్రేయ, నిధనం ఇది. ఇది మనలో పైన నిగూఢమైన ధనం ఒకటి ఉంది, అది పరమాత్ముడు. దీనిని అందరితో పాలు పంచుకోవచ్చు మనం. మంచి అనేది ఎప్పుడు పంచుకోవచ్చు. కానీ ఒక వస్తువు పంచుకోవడం అంటే భౌతికంగా పంచుకోవాలని కూడా, అది చేత ఉంటేనే నీ పంచుకోగలుగుతావు. భోజనం ఉంటే రెండు రొట్టెలు ఉంటే ఒక రొట్టె పంచుకోవచ్చు. ఒక రొట్టె ఉంటే ఆ రొట్టెలు కూడా వచ్చేయచ్చు. ఆ రొట్టె లేకపోతే అటువంటి లేని పరిస్థితి అని కలగదు. ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ధనం ఏదైతే ఉందో పరమాత్మ మనతో ఉండే, అందరితో కూడా కలిసి పంచుకోవచ్చు. ఈ ఒక ఫండమెంటల్ పాయింట్ యొక్క స్ట్రెస్ చేద్దామనే ఉద్దేశంతోనే మీకు ధ్యానం చేసేటప్పుడే డివైన్ లైట్ ఇన్ ది హార్ట్ పైన మెడిటేట్ చేయమంటాం. పరమాత్మ నీలో లైట్గా ఉన్నాడు అనే దానిపైన మెడిటేట్ చేయవా, అది నిజము, అది ఎప్పటికైనా నీకు తెలిసి వస్తుంది అనే ఒక పాయింట్ పైన దాన్ని స్ట్రెస్ చేస్తుంటాం. కానీ అది అంత స్వల్పంగా కనపడలేదు. తోడ్పాటు కావాల్సి వస్తుంది. ఇంకా దీనిలో మీకు కావలసినటువంటి అవగాహన ఎందుకు కుదరటం లేదనే దానిపై ఇంతకుముందే చెప్పాం. మీ చిత్తవృత్తి అటువంటిది అని. అవగాహన కుదరటం లేదు కాబట్టి కుదిరేటట్టు చేసుకోవాలి, నేను దీన్ని వదిలించుకోవాలి, ఈ బాధలు వదిలించుకోవాలి, నా వల్ల కాదు అనుకున్నప్పుడు రెండు ఉన్నాయి. ఈ సంస్కారములు ఎట్లా కలిగినాయి మీకు? ఈ అటాచ్మెంట్, ఈ ఇడ్లీ కావాలను, ఈ చపాతీయే కావాలను, సినిమాకే పోవాలను, ఆవిడ ఏదో పుస్తకం రాసింది అదే చదవాలను, లేకపోతే అక్కడ పోయి ఆ లెక్చర్ విందామను, లేకపోతే ఈ ఉద్యోగానికి మనం అప్లై చేయాలనే భావన మీకు ఎందుకు కలుగుతుందనంటే, దాని గురించి మీరు మీ యొక్క మనస్సుని కేంద్రీకరించారు కాబట్టి, మీకు దానిపైన లగ్నం, మనసు లగ్నం చేశారు కాబట్టి మీ మనసులో ముద్రపడి దాని వెంట పడుతున్నారు మీరు. అంటే ఇది ఎవరి వల్ల వచ్చినది? భగవంతుడి ఇచ్చినది కాదు. ఇది నీకు నీవే సంపాదించుకున్నది. నీ సంస్కారములకు బాధ్యుడువు నీవే. సాధారణంగా మన సిద్ధాంతం గురించి మాట్లాడినప్పుడు, హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడినప్పుడు కర్మకు చాలా వ్యతిరేక అర్థాలు ఇస్తారు. కర్మ అనేది నువ్వు చేసిన దానికి ఫలమే కానీ భగవంతుడు నీ కర్మ అంటే నీకేమి ఇవ్వలేదు. మనకు మనం చేసుకున్న స్వయంకృత అపరాధమో స్వయంకృత ఉపకారమో, నీ ఇష్టం ఏదని అనుకోండి, మన స్వయంకృతమే, మనం చేసుకున్నవే. ఈ మనము చేసుకున్నది అనే దానికి మీకు అవగాహన కలిగితే, బాగా కుదిరితే మనం వదిలించుకుంటాము అనే ఒక దానిపైన కూడా మీకు దృఢమైన సంకల్పం కలుగుతుంది. ఏ సంకల్ప బలంతో మీరైతే దాన్ని చేర్చుకున్నారో అదే సంకల్ప బలంతో దాన్ని వదిలించుకోవచ్చు. ఒక హ్యాబిట్ కానీ, చాలా హ్యాబిట్స్ ఆ పద్ధతి మాట, అన్ని హ్యాబిట్స్ కూడా మనం పెట్టుకున్నవి, మనం వదిలించుకుంటే ఎప్పుడైనా వదిలించుకోవచ్చు. నీకు భగవంతుడిని తనకైపోయిన రుద్దలేదు కదా ఏ హ్యాబిట్ కూడా. ఏ ఇతరుడు కూడా మీ పని రుదలేదు కదా, మీకు మీరే తెచ్చుకున్నది, మీరు మీరే వదిలించుకోండి. ఈ సంకల్ప బలం మీకు కావాలి. నిజమే సార్, నాకు ఆ సంకల్పం ఉంది, కానీ నా సంకల్పం నిర్వీర్యమైనది, దానికి నా వల్ల కావటం లేదు, చాలా గట్టిగా ఉంది, ఏం చేయాలి అన్నప్పుడు ఇటువంటి కర్మ ఫలాన్ని ఎటైతే మీరు అనుభవిస్తుంటారు, మీ యొక్క సంస్కార ఫలాన్ని మీరు ఎటైతే అనుభవిస్తుంటారు, దాన్ని మీరు దాన్ని వదిలించుకోవాలి అనే సంకల్పం చేత మీరు క్లీనింగ్ అనేది మీరు చేయండి అని క్లీనింగ్ ఒక సిస్టమ్ కింద మన ఈ సిద్ధాంతంలో స్పెషల్గా ప్రతిపాదించబడినది. సాధారణంగా దీని గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడరు. మన సంకల్పం చేత వచ్చింది, దీన్ని వదిలించుకోవాలి అట్లా కాకుండా డైరెక్ట్గా మనం ఏమంటాం, భగవంతుడా ఇది నాకు వచ్చింది వదిలించేసే అంటాం. వచ్చింది ఆయన ఏం చేయలేదు కాబట్టి ఆయన నాకు సంబంధం లేదు పోమంటాడు. ఆయన నీ కర్మ అది నువ్వు అనుభవించంటాడు, ఇంకా నాకు సంబంధం ఏమిటి దానిపైన. కానీ ఎందుకంటే సమవర్తి, ఆయన సమవర్తి ఎప్పుడు కాజు ఎఫెక్ట్ తిరిగి వెళ్ళిపోతుంది అంతే, దానిలో మారదు, దానిలో మార్పు అవకాశం లేదు సమవర్తికి. గురువు గారు సమవర్తి కాడు. గురువు గారు ఎప్పుడు కూడా ఆశ్రిత పక్షపాతుడు. ఎవడు తన సహాయం దొరుకుతాడో వాడు చేస్తాడు, సహాయం చేస్తాడు. గురువు అని ఒప్పుకుంటే సహాయం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే అక్కడ సహృదయంతో సహోదరుడుగా ఉంటాడు అక్కడ గురువు. ఈ గురువు అయితే జగద్గురువు అయితే పైన ఉంటాడు చూసాడు, ఆయన సమవర్తి, ఆయన దగ్గర మాట్లాడడానికి ఏమి లేదు. ఇక్కడ ఎవడైనా మన సహోదరుడు కానీ దొరికినట్టు మన సహాయం చేస్తానంటే వాడు ఉపయోగపడతాడు. మనకు ఎట్ట ఉపయోగపడతాడు, మీ యొక్క సంకల్ప బలం చేత మీరు ఎట్లాగైతే దాన్ని వదిలించుకోవాలో అనుకుంటున్నారో దానికే తన యొక్క సంకల్ప బలాన్ని కూడా తోడ్పాటు చేస్తాడు. సరే, ఎందుకు చేస్తాడు ఈ సర్వీసు? ఫలాపేక్షతో చేసినప్పుడు దానికి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే ఏ ఫలాపేక్ష చేసినా కానీ అది భగవంతుడి కార్యం కాదు, ఎందుకంటే అది ఇంకొకరి కార్యం అవుతుంది. భగవంతుడు మనకు మొదటి నుంచి చెప్పించింది ఏమిటంటే, నీకు కర్తృత్వ భావన ఉండకూడదయా, నీ కర్తృత్వ భావన కానీ నువ్వు తీసేసుకోగలిగితే నీకు లిబరేషన్ ముట్టినట్టే అని అంటాడు భగవద్గీతలు. కర్తృత్వ భావం, నేను చేస్తున్నాననే ఒక మూర్ఖత మానేసేసి భగవంతుడే చేస్తున్నాడనే ఫీలింగ్ కానీ నీకు వస్తే నీకు ఈ అటాచ్మెంట్స్ ఉండవు, దీన్ని ఈజీగా వదిలించుకోవచ్చు అనేది భగవద్గీతలో చెప్పింది. ఈ సిద్ధాంతంలో కూడా అదే ప్రతిపాదించబడింది. బాబు సిద్ధాంతంలో కూడా అదే అంటాం. నీ సంస్కారాలు అంటకూడదు అనుకుంటే మాత్రము చేసే పని అంతా కూడా భగవంతుడే చేస్తాడనే ఒక భావంతో చేయండి అంటాం. సంస్కారములు అంటకూడదని ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే, లేదు నాకు సంస్కారములే కావాలని ఇంకా కొన్ని కావాలనుకున్నవాడు తప్పకుండా అటువంటి భావంతో పనిచేస్తే పనికిరాదు. దీని వెనకలు ఏమనుకుంటున్నామంటే, సంస్కారములు అంటరాదు మనకు, మనము పద్మపత్ర వివాంబస అనే ఒక తీరీతో తామరాకుపై నీటి బొట్టు వల్ల మనం ఉండాలి అనే ఒక ఫీలింగ్లో మనం వస్తుంటే ఇది చెల్లుతుంది. సాధనలో మొదటి మెట్లోనే అది వీలు పడుతుందా? పడదు. మొదట్లో వీలు పడదు. సంస్కారం కొంత చదించిన తర్వాత, సంస్కారములు కొంత తగ్గిన తర్వాత ఆ యొక్క లైట్ ఫీలింగ్ ఏదైతే మనం ఏదైతే ఫీల్ చేస్తామో, లైట్నెస్ ఆఫ్ బీయింగ్ ఫీల్ చేసి తేలికతనాన్ని మనం ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అప్పుడు అనుకుంటాం మొత్తం వదిలించుకుందామని. మొదట్లోనే ఎందుకు వదిలించుకుంటాడు? మొదట స్టార్ట్ చేస్తాం అంతే. ఓ మంచితనంతో పెద్దవాడు ఎవడో చెప్పాడంటే వింటాం. వదిలించుకోం మొదట్లో, ఏది వదిలించుకున్నాం అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మనం ఇంకా నాకు రావాలనే ఉద్దేశంతోనే గుడికి పోయేది. గుడికంటూ పోతే దేవుడి గురించి అనుకుంటే మనకి ఇంకేదైనా వస్తుందేమని, అయ్యా నాకు ఇది ఇప్పించు, నాకు అయ్యా అది నాకు ఇప్పించు, మా వాడికి ఇది ఇప్పించు అనే దాంతోనే ప్రార్థన మనం మొదలెడుతుంది. ప్రార్థన అంటూ ఎవడు కూడా నాకు ఉన్న సంస్కారం తీసేసి నీళ్ళు ఐక్యమైపోతామని చెప్పుకున్నవాడు ఎవడు నాకు తెలిసి మొదటి మెట్లో ఉండడు. మొదటి మెట్లో అటువంటి అవకాశం లేదు. ఎక్కడో ఒక సుఖప్రమ ఒకటి దొరికినట్ట వాళ్ళకి. మన పురాణంలో ఒక పేరు ఉండదు, సుఖబ్రహ్మడు ఒక్కడే పుట్టుకతో అటువంటి భావంతో ఉన్నాడని. ఇంకెవరికి చెప్పలేదు, వ్యాసు కూడా చెప్పలేదు, ఇంకెవరికి చెప్పలేదు ఆ మాట. ఆయన ఒకరికి చెప్పారు. సరే, అది ఆ ముచ్చట అవసరం లేదండి. ఇప్పుడు మనకు ఈ సంస్కార ఫలములు మనం పోవాలనుకున్న తోడ్పాట్లో నీ యొక్క సంకల్పం పనిచేయాలి, నీ సంకల్పానికి ఇంకొకరి సంకల్పం తోడ్పడాలి. ఆ తోడ్పడే వ్యక్తికి స్వలాభాపేక్ష ఉండకూడదు. ఏ ఉద్దేశము లేకుండా పూర్తిగా భగవత్ కైంకర్యంతో నీకు సహాయం చేసిన వాడు, అది తప్పకుండా అది కూడా నీ యొక్క సంకల్పంతో కలుస్తుంది. లేని నాడు ఈ రెండు సంకల్పాలు కొట్టుకుంటాయి. అది గురు శిష్యుల ముందు ఉన్న కథలు. అవి గురు శిష్యుల కథలు కొత్తవేం కాదు, దాని గురించి అనవసరమైన వ్యాఖ్యానం. గురు శిష్యులు అయిపోతాం. గురు శిష్యులు అవసరం లేదు. ఇక్కడ ఇద్దరు సహోదరులే, టూ బ్రదర్స్. నీ యొక్క సాధన నువ్వు చేస్తుంటే ఇంకొకరు తోడ్పాటు అనేది కావాలి. ఈ తోడ్పాటు వెనకాల అటువంటి బుద్ధి ఉండకూడదు అతనికి. వేరే బుద్ధి లేకుండా నీ సహాయం, నీకు సహాయం చేయడం అనే ఒక బుద్ధితోనే చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే ఓ సహోదరుడి కింద చేయాలి, చేయగలుగుతాడా, ఆ సంకల్పం నాకు నిజంగానే పనిచేస్తుందా. సాధారణమైన మ్యాథమెటిక్స్ లెక్కెట్టుకున్నా కానీ ఒక ఒక సంకల్పానికి రెండు సంకల్పాలు అంటే న్యాచురల్లీ ఇట్ షుడ్ బి బెటర్ అని ఓ ఫీలింగ్ ఉంది. అది కాదు ఇక్కడ మా పాయింట్. ఈ సంకల్పానికి వెనకల భగవంతుడి సంకల్పం ఒకటి ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సెంటర్ ఏదైతే మనం భూమాత లేకపోతే భూమ లేక అంతకంటే శక్తి లేకపోతే అంతకంటే గురు అని అనుకుంటామో, కేంద్రం అయితే ఏదైతే ఉందో మన అందరికీ పెద్ద కేంద్రం అది, కేంద్రం అక్కడి నుంచే మనం వచ్చాం. ఎప్పుడైతే ఇవి చాలా డీవియేషన్ జరిగి స్వార్థం పెరిగి ఒక విధమైన అన్హ్యాపీనెస్తో ఉన్నారు ఇప్పుడు మనుషులు, జీవితంలో అన్హ్యాపీనెస్ ఉంది, ఎంత ఉన్నా కానీ అన్హ్యాపీనెస్ ఉండిపోయింది. డిక్టమ్ ఆఫ్ గాడ్ ఏమి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలనేది భగవంతుని ఇచ్చ. ఈ సృష్టి కల్పనకి కారణం అందరూ సంతోషంగా ఉండాలనే కానీ ఇక్కడ వచ్చి అందరూ కష్టపడిపోయి మహా బాధపడిపోమని భగవంతుడి ఉద్దేశం కాదు. ఏ తండ్రి యొక్క ఉద్దేశం అది అది ఉండదు. అది అలా అనుకోవడం అది ఒక రోగం అంతే, ఒక వ్యాధి. కొంతకు ఉంది, దాన్ని వదిలించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళ తోడ్పాటు తీయవలసిన బాధ్యత మనకు ఉంది. ఇక్కడ ఎవడు కూడా పాపులు ఎవరు రాలేదు. ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేస్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఆ సెంట్రల్ స్టర్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఆ కేంద్ర ప్రాంతం నుంచి మనం అందరం కూడా సృష్టిలో బయటపడిన వాళ్ళమే. సృష్టిలో వచ్చిన వాళ్ళ మనది ఇలా అన్హ్యాపీనెస్లో ఉన్నారు ఏమిటి అనే ఒక భావనతో కృష్ణ పరమాత్మ వచ్చి ఇంత చెప్పేసి పోయినా కానీ వినటం లేదు కదా అనేసి ఒక ఫీలింగ్తో జరిగింది ఏమిటి అని అంటే, కొంతమంది సెయింట్స్ బాగా ప్రే చేశారు. దానిలో చాలా ప్రముఖులు లాలాజీ మహారాజ్ గారు. లాలాజీ మహారాజ్ అదే పనిగా పెట్టుకుని దీని నుంచి ఎట తీయాలా వీళ్ళని ఈ బాధ నుంచి, నీకు ఒక మనిషి కావాలి కదా అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేసి ప్రేయర్ చేసి నేచర్కి ప్రేయర్ చేసి ఆ నేచర్ చేత బేసిక్ సెంటర్ కేంద్రం చేత మన అందరికీ కూడా అనుగ్రహం ప్రాప్తించేటట్టు కోరుకున్నాడు. దానివల్ల జరిగింది ఏమిటంటే సెంటర్ ఈజ్ యానింగ్ టువర్డ్స్ ది సర్కంఫరెన్స్. ఇన్ని రోజులు మనము సర్కంఫరెన్స్ నుంచి సెంటర్కి పోవాలనే ప్రయత్నంతో ఉన్నాము. సెంటరే మన పక్క తిప్పి మన 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 గురించి పట్టించుకునేటట్టు చేయగలిగిన మహా వ్యక్తి ఆయన. అదే ప్రిన్సిపుల్ ఆఫ్ ప్రాణాహుతికి మొదలు. ఎందుకంటే మనం ఆయన దగ్గర పోవడం అనేది మన సంకల్ప బలం. సెంటర్ కూడా మనకి మనం తీసుకోవాలి, తీసుకురావాలి, వీళ్ళని సరైన పద్ధతిలో తీసుకురావాలనే సంకల్పం అక్కడ కలిగి చేయడం చూసారా, అది కేంద్ర ప్రాంతంలో తీసుకొచ్చిన మార్పు. ఆ మార్పుకి ఆది ఆయనే, ప్రాణాహుతికి ఆది ఇదే. ఆ సంకల్ప బలం మనకు సంకల్ప బలం ఎవరికైనా కానీ, మీకైనా కానీ నాకైనా కానీ ఎవరికైనా కానీ ఒక స్థితి కలిగి ఇతరులకు సహాయం చేయగలిగినప్పుడు, ఆ మనసు ఎదిగినప్పుడు దానికి తోడ్పాటు అనేది ఉంది చూసారా, అది ఆటోమేటిక్ తోడ్పాటు అనమాట. ఆ పవర్ ఉంది. సెంటర్ ఈజ్ డిమాండింగ్ ఎవ్రీబడి షుడ్ బికమ్ కోహెసివ్, లివ్ ఇన్ హార్మనీ, లివ్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్, కోఆపరేషన్, సాక్రిఫైస్, కలిసి మెలిసి ఉండాలని కేంద్రం కోరుకుంటున్నది. ఇట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ దట్ వీ షుడ్ బికమ్ లైక్ దిస్. అంటే ఈ యుగానికి కావలసినటువంటి మార్పును చూసారా, కలియుగంలో జరగవలసిన మార్పులకి కాస్తంత అడ్డు అనమాట. ఎందుకంటే నా లెక్క ప్రకారం, మన యొక్క పూర్వీకుల లెక్క ప్రకారం, నాకు అవుట్ ఆఫ్ మెమరీ దిస్ మార్నింగ్ కాదు, 4 crore 32 lakhs ఇయర్స్ ఈజ్ ది పీరియడ్ ఆఫ్ దిస్ కలియుగం లెక్కెట్టుకుంటే. ఇప్పుడే ఇంత చండాలంగా అయిపోతే ఆ తర్వాత ఎండ్ల ఎట్ట ఉంటుందనే ఒక ఫీలింగ్ ఏదైనా ఉందేమో నాకు తెలియదు. అటువంటిదేనా మరి బల్లారాజీ గారి మనసులో ఉండిపోయిందేమో నాకు తెలియదు. నాకైతే ఇది ఓన్లీ గెస్ వర్క్, ఐఎమ్ మేకింగ్ గెస్ వర్క్ అలాంగ్ విత్ యూ, కానీ సంథింగ్ మేడ్ లాలాజీ టు థింక్. ఆయన ఎందుకునో అనుకున్నాడు ఇది మరీ దరిద్రంగా ఉన్న సిచ్యువేషన్, దీన్ని బాగుపరచాలి, ఎట్లాగైనా భగవద్ అనుగ్రహం అందరిపైనా పడేటట్టు చూడాలి అనే ఒక పెద్ద ఋషితుల్యమైన అంతకంటే గొప్ప వ్యక్తి యొక్క మనసు భావంతో. ఎందుకంటే ఒక వ్యక్తి తన గురించి ఆలోచించవచ్చు, నలుగురు గురించి ఆలోచించవచ్చు, కానీ మన యొక్క విశ్వవ్యాప్తంగా అందరూ మానవులు కూడా భగవత్ ప్రేమకి భగవంతుడి వైపు మళ్ళడానికి ప్రయత్నం చేయాలి అనేసి ఒక థాట్ రావడమే చాలా గొప్ప విషయం. అది అటువంటిది మనకు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు. మీరు అనొచ్చు అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, ఎల్లప్పుడు అనిపిస్తుంది అనేదే పాయింట్. ఎల్లప్పుడు అనిపించిన వాడు ఆ స్థితిలో ఉన్నట్టు, అప్పుడప్పుడు అనిపించిన వాడు అప్పుడప్పుడు మనకు ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చాడు గాలి సోకినట్టు. ఎప్పుడు అదే స్థితిలో ఉండి దాన్ని తీసుకురావడమే నెక్స్ట్ కదండి. ఒకటి కావాలి అందరికీ తెప్పించాలనేది ఒకటి, తీసుకురాగలగడం అనేది ఇంకొకటి. తీసుకురాగలిగినప్పుడు జరిగింది ఏమిటంటే, ఉపనిషత్తులో చెప్పినట్టు ప్రాణస్య ప్రాణ అని ఒకటి ఉంది. అన్నిటికీ ఆది మూలం ఏమిటి? ఇక్కడ ఉన్న ప్రాణాలకన్నీ ఆది మూలం ఏమిటి? ఈ ప్రాణాల వెనక ఒక ప్రాణం ఉందా అన్నాడు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి ప్రశ్నోపనిషత్తు కానీ కేనోపనిషత్తులు కానీ చదివితే దీనిలో ఈ స్టోరీస్ ఉంటాయి. యూ విల్ సీ దట్. దాంట్లో ఏమిటి, ఒక యక్షుడు కనబడతాడు ఎవరికి, ఇంద్రాదులకి. వాళ్ళు ఏదో గెలిచి వస్తారు, రాక్షసులను గెలిచి వస్తారు, మేమే గెలిచేసి వచ్చినామని. వచ్చినప్పుడు ఆ విజయోత్సాహంతో వాళ్ళు గెంతుతూ ఉంటే ఒక యక్షుడు కనబడతారు వాళ్ళకి. నీవెవడయా, నువ్వు కొత్తగా ఉన్నావే అంటాడు. వీడు అడిగితే తెలుసుకో నువ్వే అంటాడు. నువ్వే తెలుసుకో నేనెవరు, నేను ఇది చేయగలను, అది నువ్వు చెప్పి నువ్వెవరు అంటే, నేను అగ్ని, నేను అన్నిని కాల్ చేసేస్తాను, ఏదైనా కాల్ చేయగలను. ఆహా అట్లాగా అంటే ఈ తృణాన్ని కాల్చు అంటాడు. వాడు ప్రయత్నం చేస్తాడు, అది కాలదు. అట్లాగే తర్వాత వాయువు వస్తాడు, నేను దేనైనా ఊపేసేస్తాను ప్రపంచంలో అంటాడు. తిరిగి దీన్ని ఊపు అంటాడు, వాడు ఊపలేడు, పోతాడు వాడు. అట్లాగే వరుణుడు వస్తాడు, దేనైనా తడిపేస్తాడు అంటే దీన్ని తడుపు అంటాడు. ఈ మూడు ఇన్సిడెంట్స్ అయిపోతుంది ఇంద్రుడి జ్ఞానోదయం కలిగి వీడేదో ఇది కాదు, ఇది పరమాత్మని మనకు వచ్చింది ఇక్కడ శానం కనబడి చెప్తున్నాడు పాఠం. నీది కాదు రా విజయం, నాది, నేను చేశాను విజయం అని చెప్పి చెప్తున్నాడు పాఠం. ఇది మిస్ అయిపోయి నేను మనమంతా మనం చేసుకున్నాం అనుకున్నాం, బుద్ధి లేకుండా పోయి కాళ్ళలో పడతాం రండి అనేసి పోయి కాళ్ళలో పడతారనేది స్టోరీ. అక్కడ కేనేశితం ప్రతి కన ఉపనిషత్తులో దేనివల్ల బతుకుతాం, కేనేశితం దేనివల్ల, ఆ పాయింట్ వచ్చినప్పుడు ప్రాణస్య ప్రాణ అంటే నువ్వెవరంటే ప్రాణానికి ప్రాణం అంటాడు. కానీ మన సాంప్రదాయాల్లో కరెక్ట్గా ఉండేదేమో ఆప్తవచనమేనే, శృతి ఆప్తవచనమే. పెద్దవాళ్ళు చెప్పినారు, ఎందుకు చెప్పినారు, మంచిగా చెప్పినారు, చెడిపోవాలని ఎవరు చెప్పలేదు. సో ఆ ఉద్దేశంతో మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్తున్నాం మేము అని అంటే, ఆప్తవచనం కిందే మీరు వచ్చినారు కాబట్టి మీరు మాకు ఆప్తులే, మేము చెప్తుంటాం. మాకు ఎందుకు చెప్తుంటాం, మాకు వేరే ఉద్దేశం ఉంది ఇక్కడ, వేరే ఉద్దేశం లేదు. ఇది మీరు అర్థం చేసుకుంటే తిరిగి ట్రయల్ అంటూ మీరు మొదలెడతారు. తర్వాత ఆ తర్వాత నిజమైన ఆప్తులు పలుకుతాడు. ప్రపంచంలో అందరికీ ఆప్తులు ఒకడే, లోపల ఉన్నాడు వాడే. ఇంకా ఆల్రెడీ నా చిన్నప్పుడు కథ ఒకటి ఉంది, గోపాల్ది ఫ్రెండ్ అని, నేను జన్మలో మర్చిపోయిన స్టోరీ. ఫారెస్ట్ని దాటాలట, వాడు కుర్రాడు, చదువుకోవాలి చదువుకోవాలి అని అంటే మరి అమ్మ వేరే ఒక స్కూల్లో చేర్పించింది, వాళ్ళు స్కూల్ లేవు, అడవి దాటితే స్కూలు అక్కడ చేర్పించింది. దినం పోయి రాలేదు, ఎందుకంటే వీడు ఉద్యోగం పోతే వీడు పైసలు ఉండవు పోజు చేయడానికి. నువ్వు పో అంటుంది అడవి, నాకెవరు తోడు ఉండరు కదా, భయం వేస్తుంది కానీ గోపాలుడు ఉంటాడు పిలువ అని గోపాలుడిని పిలిచాను. వాడు పిలిచాడు, పలికాడు గోపాలుడు, దినం వచ్చేవాడట ఇక్కడి నుంచి అడవి నుంచి మొదట్లేని ఆ మా ఎండ దాకా తీసుకుపోయి వదిలేసేది. మరి చాలా ధైర్యంగా వస్తున్నావు ఏమిట్రా ఏమిటి, నాకు చెప్పావు కదా నా ఫ్రెండ్ నాకు వస్తున్నాడు కదా అన్నాడు. ఎవడా ఫ్రెండ్ అంటే అది గోపాలు పిలిస్తే వస్తాడు కదా అన్నాడు. వాళ్ళందరూ పోయి కట్టగట్టుకుని పోయి చూద్దామని పోయినారట. వాళ్ళు కనబడలేదు. నిస్వార్థంగా మనం చూస్తే, ఆలోచిస్తే, నిష్కల్మషంగా మనం ఆలోచిస్తే భగవంతుడు ఎప్పుడు పలుకుతాడు. ది ఫ్రెండ్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్. పిలిచేదానిపైన మన బుద్ధి పైన ఉంటుంది అది. నిష్కల్మషంగా పిలిస్తే తప్పకుండా పలుకుతాడు. తోడ్పాటు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్రాణాహుతి అనేది ఈ సిస్టమ్ యొక్క విశిష్టత. మాస్టర్స్ సపోర్ట్ అనేది మీకు ఉంది. ఎవరి ద్వారా ఉంది? మీకు సహోదరుడి ద్వారా ఉంటుంది, లేక సహోదరి ద్వారా ఉంటుంది. మరి వాళ్ళు చేస్తారా ఏ పని? వాళ్ళు చేసేటటువంటి ఇంకెందుకు దేశం ఎప్పుడు బాగుపడిపోయినది? వీళ్ళెవరు చేసేవాళ్ళు కాదు, చేసేవారు ఆయనే. భగవంతుడే చేసుకుంటాడు ఆ పనిని. ఎందుకు చేసుకుంటాడు? మనందరూ బాగుపడాలని, మనతో సంతోషంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని. వీ షుడ్ లివ్ ఇన్ సచ్ ఎ వే దట్ వీఆర్ ఆల్వేస్ ఇన్ హ్యాపీనెస్. ప్లెజర్ ఈజ్ నాట్ హ్యాపీనెస్. వాట్ ఈస్ టుడే హ్యాపీనింగ్, ఈరోజు జరిగేది ఏమిటంటే, ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ ప్లెజర్. ప్లెజర్లో మీకు హ్యాపీనెస్ అనేది రాదు, రోగాలు వస్తాయి. హ్యాపీనెస్లో రోగాలు రావు, సంతోషం వస్తుంది. యూ కెన్ బి మేక్ అదర్స్ ఆల్సో హ్యాపీ. హ్యాపీ ఈజ్ ఇన్ఫెక్షియస్, ప్లెజర్ ఈజ్ ఆల్సో ఇన్ఫెక్షియస్, ఇట్ స్ప్రెడ్స్ డిజీజ్. వెదర్ హ్యాపీనెస్ స్ప్రెడ్స్ హెల్త్, గుడ్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇన్ ఎవ్రీ సెన్స్ ఇట్స్ ఇన్ఫెక్షియస్ ఇన్ గివింగ్ హెల్త్. The other one is infectious in giving disease. That is the difference between pleasure and happiness. Thank you. Pranahuti is an assistance we get. Irrespective of whether you are going to, you are in a state of surrender or not. You need not be in a state of surrender to get pranahuti. Pranahuti is an assistance. The divine wants. Saranam ane sarke, rendu cheptanu chudandi. Saranam lo, this a significant point brought to my notice anyway. Sakrdeva prapannaya tavasmiti yachate abhayam sarvabhutebhyo dadami etat vratam mama. ఇది రామాయణంలో రాముడు విభీషణుడు శరణాగతి పొందిన తర్వాత ఎందుకయ్యా ఇక్కడ చేస్తున్నావు, ఎవరికి పడితే వాళ్ళు సహాయం చేస్తున్నావు, వాడు ఎనిమి క్యాంప్ నుంచి వచ్చాడు కదా, వాడికి ఎట్ట చేస్తావు నువ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఈ మాట అంటారు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతి, నా మనిషిని ఎవన్నా వచ్చి నా కాల్లో పడితే సర్వభూతేభ్యో రక్షయిష్యామి, అన్ని భూతముల దగ్గర నుంచి కూడా ఇతన్ని కాపాడుతాను. ఇక్కడ స్ట్రెస్ ఏమిటి అంటే భూతముల పైన. ఎవరి దగ్గర నుంచి మనకు రక్ష ఇస్తున్నాడు ఈ శరణాగతిలో అంటే భూతముల నుంచి మనకు. భూతములు అనుకుంటే ఇక్కడ ఏదో మన పిశాచాల భూతాలు కాదు కదా. భూతము అంటే భూమి, జలము, నీరు, జలము, నిప్పు, ఆకాశం, తర్వాత ఈతరంటాం మనం జనరల్. ఈ నాలుగు తత్వాల నుంచి మనం ఐదు తత్వాల నుంచి పంచభూతముల నుంచి మనకు రిలీఫ్ ఇస్తానంట. అంటే ఏమిటి, అక్కడ రాక్షసుడు దుర్మార్గుడు వాడు చెప్పింది వినటం లేదు, నేను చంపేస్తున్నాడు, తప్పు చేయమంటాడు, అధర్మం ఎట చేయాలని, నా వల్ల కాదయా, నువ్వు కాపాడాలి నన్ను అని నిలబడతాడు. అంటే భూతముల నుంచి అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే రావణ బ్రహ్మ భూతములు కంట్రోల్ చేసినవాడు, టోటల్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది పంచభూతాస్ ఆయనకు ఉంది. సో అతన్ని మీట్ చేయాలంటే నువ్వు వాటి నుంచి కలిగే కష్టాలని దుఃఖాలని తట్టుకునేటటువంటి స్థితి నీకు కావాలి, ఆ స్థితి నేను ఇస్తాను అంటాడు. యూ షుడ్ అండర్స్టాండ్ ది కాంటెక్స్ట్, ఎక్కడ చెప్పారని. వేదార్థ పరంగా దాన్ని 1000 రకాలుగా చెప్పింది వేరే, కాంటెక్స్ట్గా దాన్ని ఎంక్వైరీ చేస్తే ఆ సబ్జెక్ట్ వేరు. ఇక్కడికి వచ్చేసరికి కృష్ణ పరమాత్మకి వచ్చేసరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇక్కడ పాపముల బారి నుంచి నేను కాపాడుతాను అంటాడు. అక్కడేమో భూతముల బారి నుంచి నేను కాపాడుతాను అంటాడు, ఇక్కడ పాపముల బారి నుంచి మాట అంటారు. ఎక్కడ కూడా వీళ్ళిద్దరూ కూడా మోక్షం ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. పాపము నుంచి మోక్షం ఇస్తాము, భూతముల నుంచి మోక్షం ఇస్తాము, రక్ష ఇస్తాను అని అంటున్నాడే. కానీ దీనికి ఇప్పుడు వేదాంతాదులు మనకి ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్లో అల్టిమేట్ ఇచ్చేస్తామనే ఉవాచ భగవంతుని నోటి నుంచి రాలేదు, ఇతరుల నోటి నుంచి చాలా వచ్చాయి. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఒకరు క్రిటిసైజ్ చేయడం మతం కాదు, లెటర్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. ఇవి తీసుకున్నప్పుడు ఈ రెండు శరణత్వాల్లో ఇవే మిగిలినాయి. వీటిని ఎక్కువగా మనం స్ట్రెస్ చేసాం. శరణాగతిని, శరణాగతి వేదమనే పేరు పెట్టాం రామాయణానికి. రామాయణం చదువుకున్నప్పుడు శరణాగతి పూర్తిగా నీకు అర్థమవుతుంది అంటాం. కాకాసుర వృత్తాంతం మనం తెలియపరుస్తాం. అక్కడ భూతం నుంచే ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఏ భూతము, తన యొక్క ఆశ్రమం నుంచే, తన ఆశ్రమం నుంచి ఇతని రిలీఫ్ ఇచ్చాడు. కానీ కాకాసురుడికి వేరే రిలీఫ్ అతనికి ఏం వచ్చింది లేదు అక్కడ. కానీ నిర్దయతో ఎటువంటి కన్సిడరేషన్ లేకుండా చంపేస్తాడు కృష్ణుడు. ఎవరిని కానీ స్పేర్ చేయలేదు. ఎందుకు, అతను వచ్చిందే, నేను వచ్చింది ధర్మ సంస్థాపనార్థయ అని. అటువంటి వాడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు. ఏదైతే ధర్మ సంస్థాపనార్థయ నేను వస్తానని చెప్పేసి చెప్పినాడో, ఎప్పటి వరకు అది శిశుపాలుడితో అయిపోయింది, కృష్ణావతారం కదా. తర్వాత కృష్ణుడు ఒక క్షత్రియ వీరుడి కింద పనిచేశాడు. తర్వాత అవతారం కింద శిశుపాలుడితో అయిపోయింది, రాక్షస సంసారం అక్కడైపోయింది. ఈ శిష్యులతో సంబంధం లేదు ఆయనకి. శిశుపాల దంత వక్రులతో ఆయన అవతార యొక్క ఇదైపోయింది, పర్పస్ అయిపోయింది. తర్వాత కంటిన్యూ చేశాడు. ఎందుకు, ధర్మ సంస్థాపనార్థ వచ్చానంటాడు. ఈ ధర్మ సంస్థాపనార్థకి వచ్చినప్పుడు ధర్మాన్ని గురించి నువ్వు కొట్టాడు అంటాడు. ఏంటి ధర్మం పాటించు అంటాడు. ఫైనల్ గా నాకే అర్థం కావట్లేదు అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు. అంటే వాడు ఒక మితమైన క్షిప్తమైన మనస్సు అర్జునుడికి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నువ్వేమి చేయలేవు, నీ చెప్పింది వినరా వేధవా అన్నాడు. నీ ధర్మం అంతా వద్దు, దీని గురించి మాట్లాడద్దు, సర్వ పరిత్యజ్యాన్ని మర్చిపో, నేను చెప్పిందే ధర్మం అని అంటే దేవుడు చెప్పిందే ధర్మం అనేది అక్కడ పాఠం చెప్పండి. రెండిట్లో కూడా మీకు కనపడేది ఏమిటంటే భగవతత్వంలో వాళ్ళు వాళ్ళ కాళ్ళు సర్వం చేస్తే వస్తాయి. ఇక్కడ యాక్టివ్గా హెల్ప్ చేస్తాను ఎక్కడ ఉంది? నీ సాధనలో నీకు తోడ్పడతాను ఎక్కడ చెప్పాడు? శరణాగతి అనేది మా కాళ్ళలో పడి ఒప్పుకోవాలి, ఒప్పుకోవాలి. అస్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ శరణాగతి లేనిదే ఆధ్యాత్మిక పురోగతి రాదు. కరెక్ట్, అది కండిషన్, అది రావాలా. శరణాగతి అనేది ఒక కండిషన్, ప్రపన్నత్వము అనేది ఒక కండిషన్. దీనిలో సెవరల్ షేడ్స్ ఉన్నాయి. శరణాగతి అనేది మొదట్లో ఇప్పుడు గయుడు శరణాగడే శరణాగతిడే. ఎవరైనా కానీ ముందు పోయి కాళ్ళలో పడిపోతాం. పోయినప్పుడు ఎందుకు అడుగుతాం? నాకు ఈ భూతం నుంచి రక్షించు, ఈ పాపముల నుంచి రక్షించు అని అంటాం. పిటిషన్, స్మాల్ పిటిషన్తో మనం స్టార్ట్ చేస్తాం. కానీ ఆధ్యాత్మిక విషయంలో పిటిషన్స్ అంటూ ఉండదు. ఎందుకంటే కర్మాన్ని నేను అనుభవిస్తానంటారు. నా కర్మ ఫలాన్ని నేను అనుభవిస్తాను, నాకు కావాల్సిన ఆత్మస్థైర్యం నాకు ఉంది, దానికి నేనే చేసుకున్నాను కాబట్టి నేనే అనుభవిస్తాను, కానీ నిన్ను మాత్రం మర్చిపోనీయకుండా చేయలేను ఆయన అంటాం. ఇక్కడ ఫలాపేక్షతో శరణత్వం చేరటం లేదు. శరణాగతులు సాధారణంగా ఫలాపేక్షతో చేస్తాడు. సో శరణాగతి అనేది ఫలాపేక్షతో చేసినప్పుడు అది శరణాగతి కింద రాదు, అది నిజమైన శరణాగతి కాదు. అందుకని అటువంటి కండిషన్ని ప్రపన్నత్వం అంటాం మనం. ఈ శరణాగతి మొదట్లో చేసే శరణాగతి ఫలాపేక్షతో చేసింది. ఇది ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఎప్పుడైతే సదాసద్వివేకం కలుగుతుందో మనకు, కలిగి ఆత్మస్వరూపం ఒకటి అనేది మన మనసుకి ఏర్పడుతుందో, ఆత్మస్వరూపం అనేది భగవతత్వం పైన ఆధారపడి ఉంటుందనే జ్ఞానం కలుగుతుందో, ఆ కలిగిన నాడు భక్తి కలుగుతుంది. భక్తి కలిగినప్పుడు ఎటు చిన్న ఒడిదుడుకులు ఉన్నా నీవే తప్ప ఇతరంబు లేదు అనేసి మరి ఏనుగురాజు నుంచి ఈరోజు మనం వరకు మూషికరాజుల దాకా కూడా అందరూ పాడుతూనే ఉన్నాం. కరెక్టే, అదేమో ఈ జీవమేమో పర్మనెంటా పోని, నా ఆత్మమైనా పర్మనెంటా పోని, నా భక్తి ఏమైనా పర్మనెంటా పోని, నువ్వు కావాలి. భక్తి కూడా నాకు అక్కర్లే, నువ్వు కావాలి. ఇటువంటి ఒక మనసు వచ్చినప్పుడు పెద్ద పెద్ద సైన్స్ కూడా వాళ్ళు ఏమన్నారు, తిరిగి తిరిగి నేను పుడతాను ఈ భూమి పైన అన్నారు. ఎందుకు? నీ గురించి గొప్పతనం చెప్పడానికని. వేరే ఉద్దేశం కాదు, నీ గొప్పతనం చెప్పడానికి నాకు పలు జన్మలు కావాలరా అన్న వాడు కూడా ఉన్నారు. కానీ జన్మరాహిత్యం కోరుకునేవాడు ఇటువంటి దానికి కూడా గీళ్ళు కాడు. అందుకని బాబోజీ పుస్తకం రియాలిటీ అడ్డంలో మాట్లాడినప్పుడు నాకు అర్థం కాదు వీళ్ళు ఎందుకు పలుసార్లు పుట్టాలంటారు తిరిగి భగవంతుడి గురించి చెప్పడానికి అనేది నాకు అర్థం కాదు అంటాడు. అతను ఒక విధంగా చెప్పాలంటే సర్కాస్టిక్గా చెప్పేసేసి వెళ్ళిపోయినారు బాబోజీ. కానీ యాక్చువల్గా మనకేమిటంటే మనం తిరిగి పుట్టాలనిపిస్తుంది, అదొక స్టేట్ ఆఫ్ మైండ్. భక్తిలో ఉన్నవాడు తిరిగి తిరిగి వస్తానంటాడు. భక్తి నుంచి ఎదిగిన వాడు శరణాగతుడు అయిపోయి నువ్వే తప్ప నాకెవడు లేడా గతి అని అంటాడు. కానీ దీని రిఫైన్మెంటే యాక్చువల్లీ ఆధ్యాత్మిక సాధన అంతా కూడా శరణాగతి యొక్క రిఫైన్మెంటే. ఈ శరణాగతి తత్వం నుంచి మారి వాడేమో త్రి ప్రపన్నుడు అవుతాడు. అయిపోతే అక్కడికి అయిపోయిందా? లేదు కదా. అక్కడ ప్రపన్నత్వం వచ్చిన తర్వాత తిరిగి ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడైతే నేను శరణం పొందాను, ఆయన ఇంట్లో నేను చేరిపోయినాను, ఈయన వస్తాడు, ఏం కావాలా? మనం అడగను ఆయన ప్రశ్నని అంటే ఆయన చూడాలని వచ్చాను. ఆయనతో నీకేం పని? నేను చెప్తాను కదా, నేను చేస్తాను కదా, నేను చేస్తానని చెప్పడం. ఆయనతో ఇప్పుడు వీలు పడలేవాయా అని అడ్డుపడడం. ఈ పుణ్యాత్ముడికి సహకార స్థలాంధ్ర టైప్గా ఉండడంకో నన్ను తప్పించి వెళ్ళిపోతాడు, తిరిగి నేను రాక్షసులకు పుడతాను. ఇక్కడ ఈ ప్రభుగతిలో ఉన్నవాడే ప్రపన్నుడైన వాడే వాడు రాక్షసుడు అయ్యేది, అసుడు అయ్యేది, కింద పడ్డాడు. ఇది జరిగింది. శరణాగతి దాటిన తర్వాత కూడా చాలా ఉన్నాయి. ఆ స్టేజ్లో కూడా నీకు ఆలంబన కావాలి, పట్టు కావాలి అంటే ఆ గతి తప్పదు, ఆ మాస్టర్ సపోర్ట్ తప్పదు. నాకు ది ట్రాన్స్మిటెడ్ పవర్ ఆఫ్ ది మాస్టర్ ఇస్ రిక్వైర్డ్. లేకపోతే యూ లూజ్ ది హోల్డ్. మన యొక్క బరువు ఎక్కువైపోతుంది, మన యొక్క భావన, మన అహంకారం అక్కడ వస్తుంది. అహంకారం వస్తుందా అంటే ఫర్ ది ఫస్ట్ టైం స్పిరిచువల్ లిటరేచర్లో అహంకారం అనేది మొదటి స్టెప్. అహంకారం తగ్గించుకోవాలా అని చెప్పిన వాళ్ళు మనకుంటే, ఈయన అంటే అహంకారం అనేది అల్టిమేట్ దాకా వెళ్తుంది, కాకపోతే రిఫైన్ అవుతూ ఉంటుంది. ఈ అహంకారం అనేది నీ యొక్క నేను అహము అనే ఒక భావం ఉంటుంది కాబట్టి అది ఉన్నంతసేపు నీ బరువు ఉంది నాయన, అది పోవాలి అంటాడు. ఎప్పుడు పోతుంది? ఈ అహంభావంలో పోవాలి. అహం అనే భావన కూడా పోవాలి. అహంభావం పోవడం కాదు, అహం అనే భావన కూడా పోవాలి. ఐడెంటిటీ ఉంటుంది. అది ఎప్పుడు పోదు? పరిపూర్ణంగా పోతుందా? పరిపూర్ణంగా పోదాయా? ఎందుకంటే సృష్టితో నువ్వు వచ్చావు కదా అంటాడు. సృష్టితో ఈ అణువు వచ్చింది, బయట ఒక ఆటం బయటపడింది, ఒక అణువు బయటపడింది. ఆ అణువు ఆ కడాపడిదాకా ఉంటుంది. ఆ అణువు కలెక్టెడ్ డస్ట్, ఎనార్మస్ డస్ట్ కలెక్ట్ చేసుకుని ఈరోజు మాలిన్యంతో ఉన్నాము. ఈ మాలిన్యాలన్నీ వదులుకుని ఆ డస్ట్ కింద మారవచ్చు. కానీ దట్ డస్ట్ మస్ట్ బి ఓరియంటెడ్ టు ది మాస్టర్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్, దట్ ఈస్ సరెండర్, రియల్ సరెండర్. అందుకని ఈ ప్రేయర్లో ఓ మాస్టర్ అని చెప్పేసి కట్ ఆఫ్ టూ సెంటెన్సెస్లో యు ఆర్ ది ఓన్లీ గాడ్ అండ్ పవర్ టు బ్రింగ్ మీ అప్ టు ద స్టేజ్ అని చూసారా, దట్ ఈస్ ద ప్రేయర్ అప్లికేబుల్ టు ది బిగినర్ అండ్ టు ది లాస్ట్ పర్సన్. అండ్ దట్ ఈస్ ది ప్రేయర్ విచ్ మై మాస్టర్ ఆల్సో హ్యాడ్ ఆల్ ది టైమ్. ఎందుకు? హీ ఆల్వేస్ రిమెంబర్డ్ హిస్ మాస్టర్. సో లాంగ్ యాజ్ రిమెంబర్ యువర్ మాస్టర్ టిల్ ది ఎండ్, యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అ పొజిషన్ టు మెయింటైన్ యువర్ హ్యూమిలిటీ. ఎప్పుడైతే మాస్టర్ని మర్చిపోయి నేను ఆయన ఈక్వల్ అయిపోయినా అనుకున్నాడు ఎవడైనా, అప్పుడు ఏమవుతుందంటే వీడి అహంకారం పెరుగుతుంది. న్యాచురలీ సమ్ వెయిట్ కమ్స్, వెయిట్ రావడంతో కింద పడడం తప్పదు. ఇవన్నీ కాన్సిక్వెన్షియల్ థింగ్స్. ఆధ్యాత్మిక విషయంలో ఏమాత్రం బరువు మనం అంటించుకున్నా కింద పడుతూనే ఉంటాం. కింద పడడం లేవడం అనే సాధన లేదు, సాధనలో సాధారణంగా సహజమే. అది చేస్తే తెలుస్తుంది మీకే దాని బాధ. ఏమైనా బాధ ఏమిటి? ఇప్పుడు తెలియదు, చేస్తే తెలుస్తారు. దాని సర్కస్ వేరే. సో శరణత్వం అనేది ఒక 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 ఫిలాసఫీ మన కింద ఎక్స్ప్లెయిన్ చేయటం. భగవత్ తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు శరణత్వం గురించి మాట్లాడటం. ఇక్కడ తోడ్పాటు, ఇట్స్ అ పాజిటివ్ హెల్ప్, హీస్ బీత్ విత్ యూ. ప్రాణాహుతి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్ దెన్ శరణాగుతి. శరణాగతి ఈజ్ వెరీ ఓల్డ్. బట్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ హెల్ప్ ఆఫ్ గాడ్, ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ దేర్. ది ఓన్లీ గ్రేట్నెస్ ఈజ్ ది హెల్ప్ ఈజ్ బ్రాట్ టు ఆల్. ఈ సిస్టంలో త్రూ వేరియస్ పీపుల్ హియర్ ఈజ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ టు ఆల్. అందరికీ తోడ్పాటుకి ఒక అవకాశం అనేది కలిగింది. ఇంతకుముందు భగవంతుడి తోడ్పాటు లేదా పైకి పోయినాడు ఎవడు లేడు. శరణత్వం పొందినదే భగవంతుని పొందినవాడు ఎవడు లేడు, ఉండజాలడు. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది జరగదు. నేను చూస్ చేసిన వాడే నా దగ్గరికి వస్తాడు అంటాడు కృష్ణ పరమాత్మ సెంటెన్స్లో. మీకు నేను ఎవరైతే కావాలనుకుంటా వాడే వస్తాడు అంటాడు. ఇక్కడ ఈయనేమంటాడంటే సెంటర్ని అందరినీ మేక్ ఇట్ రిక్వెస్ట్ ఆల్, ఇట్ ఆస్క్ ఆల్ పీపుల్ టు కమ్. దట్ ఈస్ ది కాల్. ఇట్ వాజ్ అన్ ఆప్షనల్ కేస్ ఇన్ ది కేస్ ఆఫ్ అన్ అవతార్. హియర్ ఇన్ దిస్ కేస్ హీ మేడ్ ఇట్ యూనివర్సల్, ది ఫ్లో ఆఫ్ ది డివైన్ ఆర్ ది సెంటర్ టువర్డ్స్ ది సర్కంఫరెన్స్ ఈ సంథింగ్ దట్ ఈస్ యూనివర్సల్ ఫినామినా టుడే యాజ్ అగెయిన్స్ట్ అర్లియర్ యాజ్ అండ్ వెన్ ఐ వాంట్ ఎ మ్యాన్ విల్ కమ్ టు మీ. ఎవడు నాకు నాలుగు రకాల భక్తులు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తుంటాను. ముముక్షుల్లో చాలా మంది ఉంటారు, వాళ్ళలో బహునామ జన్మనామం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. నువ్వు చెప్పిన మాట ప్రపద్యతే, జ్ఞానవాన్ అన్ని జన్మల తర్వాత బుద్ధి ఉన్నవాడు నా కాళ్ళలో పడతాడని. అంటే అన్ని జన్మలు బుద్ధి లేదా అంటే అంతే అనుకోవాలి. కొంత కొంతగా పెరిగింది, అల్టిమేట్ జ్ఞానం వచ్చింది ఏమిటి, కాళ్ళలో పడిపోవాలని. అది శరణత్వం. అది జరిగితే కానీ ఆయన కోరడు, పడిన వాళ్ళందరూ తీసుకుంటాడని నా ఇష్టం అంటాడు. నేనెవరిని చూస్తే వాడే అంటాడు. అటువంటి ఒక కృష్ణ పరమాత్మ తత్వాన్ని, అటువంటి కృష్ణతత్వమే చాలా గొప్ప తత్వం. అంత అంత ఆపర్చునిటీ ఇచ్చి అంత కృష్ణ ప్రేమ గురించి మనం మాట్లాడేవాళ్ళం కాదు. కృష్ణ ప్రేమ కంటే కూడా కృష్ణుడి ప్రేమను యూనివర్సల్ చేశారు. మనం ఏం చెప్తుంటాం, వాళ్ళ గోపికలకి వాళ్ళకి పరిమితం చేశాడని అంటాం మనం. ఇక్కడ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ గోపికా సమానులుగా తయారు చేస్తానంటాడు ఈయన. దానికి తగినట్టు మనం తోడ్పాటు చేద్దామంటాడు, ఒకరికొకరు సాయం చేసుకోండి అంటాడు. సో ఏ డ్రీమ్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ డ్రీమ్ ఆఫ్ శ్రీ రామచంద్ర. ఇట్స్ ఎ డ్రీమ్, ఇట్ విల్ బికమ్ ట్రూ ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్. ఇఫ్ యూ డోంట్ పార్టిసిపేట్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ బికమ్ ట్రూ. పని తాగదు కదా, పని జరుగుతుంది. భగవద్ ఏడ్చి మనం ఆపలేం కదా, మన కాలంలో కాకపోతే తర్వాత కాలంలో వస్తుందనుకోవడం అంతే.